Now we come to Matthew chapter 8.
ఇప్పుడు మనం మత్తయి సువార్త 8వ అధ్యాయంలోకి వచ్చాం.
Here we read of Jesus healing number of people.
ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అనేకులను స్వస్థపరచడం గురించి మనం చదువుతాం.
We don't have time to look at every verse in the Gospel of Matthew.
మత్తయి సువార్తలోని ప్రతి వచనము చదువుటకు మనకు సమయం లేదు.
We want to try and get the main message that the book has.
ఈ పుస్తకంలో గల ముఖ్య సందేశాన్ని తెలుసుకొనుటకు మనం ప్రయత్నం చేద్దాం.
And so we are going to concentrate more on the spiritual lessons primarily mentioned in this book.
కాబట్టి ఈ పుస్తకంలో ప్రస్తావించబడిన ఆత్మీయ సంగతులను ప్రాథమికంగా మనం తెలుసుకుంటకు కేంద్రీకరిద్దాం.
So here's something that we see.
ఇక్కడ మనం ఒక విషయాన్ని చూస్తున్నాం.
There was a Roman centurion who came to Jesus, we read in chapter 8 verse 5, because his servant was sick.
తన దాసుడు జబ్బు పడినందున యేసు ప్రభు యద్దకు వచ్చిన ఒక రోమా శతాధిపతి గురించి మత్తయి 8:5లో మనం చదువుతాం.
Jesus immediately said, I'll come and heal him, verse 7.
7వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు వెంటనే చెప్పారు, నేను వచ్చి అతన్ని స్వస్థపరుస్తానని.
And you see the centurion's humility.
ఇక్కడ మనం ఆ శతాధిపతి యొక్క దీనత్వాన్ని చూస్తాం.
Such humility is not found in almost anybody in Israel.
ఇశ్రాయేలులో దాదాపుగా ఎవరికీ లేనంత దీనత్వాన్ని ఆ వ్యక్తి.
We don't read of any Israeli saying this to Jesus.
ఏ ఇశ్రాయేలీయుడు కూడా యేసు ప్రభుకి ఈ విధంగా చెప్పినట్లు మనం ఎక్కడ చదవం.
Verse 8, Lord, I'm not worthy for you to come into my home.
8వ వచనం, ప్రభువా నీవు నా ఇంట్లోనికి వచ్చుటకు నేను పాత్రుని కాను.
But he said, if you speak the word, I know my servant will be healed.
కానీ మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును.
Because he says, when I speak a word, my soldiers listen to me.
ఎందుకంటే నేను ఒక మాట మాట్లాడితే నా కింద ఉన్న సైనికులు వింటారు.
Jesus knew that this man had an understanding of faith which none of the Israelites had.
ఏ ఇశ్రాయేలుని కూడా లేని గ్రహింపు విశ్వాసం అంటే ఏమిటో ఈ వ్యక్తికి ఉందని ప్రభువుకు తెలుసు.
And he said it, verse 10, I have never found such great faith in anyone in Israel.
ఆయన 10వ వచనంలో ఈ విధంగా చెప్పాడు, ఇశ్రాయేలులో ఎవనికైనా నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదు.
You know, there were only two things that we read that surprised Jesus on earth.
ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభువును ఆశ్చర్యపరిచిన విషయాలు రెండే అని మనం చదువుతాం.
It says, verse 10, he marveled.
ఇక్కడ 10వ వచనంలో ఆయన ఆశ్చర్యపడెను అని రాయబడింది.
It says he marveled when he saw faith.
ఆయన విశ్వాసమును చూచినప్పుడు ఆశ్చర్యపడ్ను అని చెప్తుంది.
And in Mark's gospel we read he marveled at their unbelief.
వారి అవిశ్వాసమునకు ఆయన ఆశ్చర్యపడ్ను అని మార్కు సువార్తలో చెప్పబడింది.
Imagine Jesus was surprised only by two things on earth.
ఒకసారి ఆలోచించండి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద రెండు విషయములను బట్టే ఆశ్చర్యపడ్డారు.
When he saw faith he was so excited.
ఆయన విశ్వాసమును చూచినప్పుడు పరవశించిపోయారు.
When he saw unbelief he was so disappointed.
ఎక్కడైతే అవిశ్వాసాన్ని చూచారో ఆయన ఎంతో విచారాన్ని వ్యక్తం చేశారు.
This is so important for us to understand.
ఇది మనం అర్థం చేసుకోవటం ఎంతో ప్రాముఖ్యం.
Jesus is disappointed when he sees unbelief today.
ఈనాడు అవిశ్వాసాన్ని చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో విచారపడుతున్నారు.
He is excited when he sees faith.
ఆయన విశ్వాసాన్ని చూసినప్పుడు ఎంతో పరవశించిపోతున్నారు.
And so we read here.
కాబట్టి ఇక్కడ మనం చదువుతున్నాం.
This man came to Jesus and say, I know that if you speak a word, my servant will be healed.
ఆయన యేసుక్రీస్తు ప్రభు యద్దకు వచ్చి చెప్తున్నాడు, నీవు మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు స్వస్థపరచబడతాడు.
Jesus said, people with faith like this.
యేసు ప్రభువు చెప్పారు, ఇటువంటి విశ్వాసం కలిగిన మనుషులు.
Verse 11 and 12, they will sit in the kingdom of God when other people who know the Bible will be cast out into dark.
11-12 వచనములు, బైబిల్ తెలిసిన వాళ్ళు కూడా వెలుపట్టి చీకట్లోనికి త్రోయబడినప్పుడు ఇటువంటి వారు దేవుని రాజ్యమందు కూర్చుందరు.
Look at this wonderful promise. It's a principle in scripture that comes first in the New Testament here.
ఇక్కడ ఈ అద్భుతమైన వాగ్దానాన్ని చూడండి, కొత్త నిబంధనలో మొట్టమొదటి వచ్చే ఈ నియమాన్ని చూడండి.
Verse 13.
13వ వచనము,
it will be done for you as you have believed.
నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక.
That is in principle of God's dealings with us in this time.
ఈ కాలములో దేవుడు మనల్ని నిర్వహిస్తూ ఉన్న నియమం అది.
What will be done for you?
నీ కొరకు ఏమి చేయాలని కోరుకుంటున్నావు?
According to your faith.
నీ విశ్వాసము చొప్పున.
It will be done for you as you have believed.
నీవు విశ్వసించిన ప్రకారము నీకు కలుగునుగాక.
When the Bible says that Jesus came to save us from sin.
యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని పాపము నుండి రక్షించుటకు వచ్చారని బైబిల్ చెప్పుచున్నప్పుడు,
Romans 6:14, sin will not rule over you.
రోమా 6:14, పాపం మీ మీద ప్రభుత్వం చేయదు.
Anger will not rule over you.
కోపం మీ మీద ప్రభుత్వం చేయదు.
Sexual lust will not rule over you.
మోహపు చూపులు మీ మీద ప్రభుత్వం చేయవు.
No sin will rule over you.
ఏ పాపము కూడా మీ మీద ప్రభుత్వం చేయదు.
Will that be done for you?
ఆ విధంగా నీకు జరుగుతుందా?
According to whether you believe it or not.
నీవు విశ్వసించావా లేదా అన్నదాని ప్రకారం జరుగుతుంది.
You say it's impossible.
ఇది అసాధ్యము అని నువ్వు చెప్పినట్లయితే,
ఇన్ యువర్ ఎంటైర్ లైఫ్ you will not be freed from sin.
నీ జీవితమంతట్లో కూడా నీవు పాపము నుండి విడుదల పొందలేవు.
But another person,
కానీ వేరే వ్యక్తి,
like this Roman centurion,
ఈ రోమా శతాధిపతి వలె,
he says Jesus can do it.
యేసు ప్రభు చేయగలరు అని చెప్పినట్లయితే,
it will happen.
అది జరుగుతుంది.
Because he believed.
ఎందుకంటే అతను నమ్మాడు కాబట్టి.
So remember this principle.
కాబట్టి ఈ నియమమును గుర్తుంచుకో.
It will be done for you as you have believed.
నీవు విశ్వసించిన ప్రకారం నీకు జరుగుతుంది.
Notice, not as you have desired.
గమనించు, నీవు కోరుకున్న ప్రకారం కాదు.
Not even as Jesus desired.
యేసు ప్రభు కోరుకున్న ప్రకారం కూడా కాదు.
Not according to your need.
నీ అవసరం చొప్పున కాదు.
But according to your faith.
కానీ నీవు విశ్వసించిన ప్రకారము.
You may have a need.
నీకు ఒక అవసరం ఉండి ఉండవచ్చు.
Great need.
అది ఎంతో గొప్ప అవసరం.
Won't be met.
అది తీర్చబడదు.
You may have a great desire.
నీవు ఎంతో గొప్ప కోరిక కలిగి ఉండవచ్చు.
Won't be met.
అది నెరవేర్చబడదు.
God may have a great desire to bless you.
నిన్ను ఆశీర్వదించాలని దేవుడు కూడా ఎంతో గొప్ప కోరికను కలిగి ఉండవచ్చు.
He won't bless.
ఆయన నిన్ను ఆశీర్వదించడు.
Because it's not according to God's desire or your desire.
ఎందుకంటే నీ కోరిక ప్రకారమో దేవుని కోరిక ప్రకారమో కాదు.
According to your faith.
నీ విశ్వాసము చొప్పున.
Bible says God is all meant to be saved. Are they all saved?
అందరూ రక్షణ పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు అని బైబిల్ చెప్తుంది. మరి అందరూ రక్షణ పొందారా?
God wants all men to repent. Are they all repenting?
అందరూ మారు మనసు పొందవాలని దేవుడు కోరుకుంటున్నాడు అని బైబిల్ చెప్తుంది. మరి అందరూ మారు మనసు పొందుతున్నారా?
So there are many things God wants you to have, but it will be done for you only according to your faith.
కాబట్టి దేవుడు నీవు చాలా కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు, కానీ నీ విశ్వాసం చొప్పునే జరుగుతాయి.
Another thing we see here is the tremendous spirit of encouragement that Jesus had to give to people.
ikkada manamu chustunna maroka vishayam emtante prajalaku ichchataku yesu prabhu kaligina goppa prosahapaatma.
We are all misers when it comes to appreciating something good in others.
vere varilo unna manchini abhinandinche vishayamlo manam andarum pisinarulumu.
One mark of a godly man,
daivajanuni yokka okka gurtu emtante,
he appreciates good that he sees in others.
vere varilo manchini chusinappudu ayana varini abhinandistaru.
Do you appreciate the good you see in your wife?
nee bharyalo unna manchini chusinappudu nee abhinandistunnava?
In your husband,
nee bhartalo,
in your children,
నీ పిల్లలలో,
in your servant,
నీ పని మనిషిలో,
in other people in your church,
నీ సంఘములో ఉన్న ఇతర వ్యక్తులలో.
Jesus could see good in an unbelieving, atheistic or idol worshipping man.
ఒక అవిశ్వాసి, ఒక నాస్తికుడు మరి ఒక విగ్రహారాధికుడైన ఒక మనిషిలో యేసుక్రీస్తు ప్రభు మంచిని చూడగలిగారు. అతడు విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు.
God is like that.
దేవుడు ఆ విధంగా ఉంటాడు.
We must be like that.
మనము కూడా ఆ విధంగా ఉండాలి.
And then we read about certain people who came to Jesus and said, I'd like to follow you. Verse 19.
ఆ తర్వాత మనం చదువుతాము, కొంతమంది మనుషులు వచ్చి యేసుక్రీస్తు ప్రభువును వెంబడిస్తామని చెప్పారు. 19వ వచనం.
And then Jesus explained to them, listen, if you follow me, you may not have a place to lay your head.
అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారికి వివరించారు, మీరు నన్ను వెంబడించాలనుకుంటే మీ తల వాల్చిట్టుకైన స్థలం ఉండదు.
And then another person said, let me bury my father first.
ఆ తర్వాత ఇంకొక వ్యక్తి చెప్పాడు, నా తండ్రిని నేను పాతి పెట్టుకొనిమ్ము అని.
Verse 22, Jesus said, let the dead bury their dead.
22వ వచనంలో యేసు ప్రభువు చెప్పారు, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొనిమ్ము.
He was not being cruel, but he was being radical.
Ayana durmarganga leru kani ayana tevranga unnaru.
That if you want to follow the Lord, you may have to sacrifice many earthly concerns.
Neevu prabhu nu vembadinchalanukunte ee bhoo sambandhamaina aneka vishayalanu neevu tyagam cheyavalsi vastundi.
And now we see Jesus rebuking his disciples for the opposite of what he saw in the centurion.
శతాధిపతి కలిగి ఉన్న దానికి వ్యతిరేకమైన దాన్ని తన శిష్యుల్లో చూచి యేసుక్రీస్తు ప్రభువారి వారిని గద్దించుట మనం ఇప్పుడు చూస్తున్నాము.
Verse 26.
26వ వచనము.
Why are you timid, you men of little faith?
అల్పవిశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు?
They were in the midst of a storm in their boat in the sea.
వారు తుఫాను మధ్యలో ఉన్నారు, వారి పడవ సముద్రంలో ఉంది.
And they said, Lord, save us, we are perishing.
ప్రభువా మమ్మల్ని రక్షించండి, మేము నశించిపోతున్నాము.
He said, why are you so timid?
ఎందుకు మీరు భయపడుతున్నారు?
So you see in the same chapter Jesus praising faith and rebuking unbelief.
ఇదే అధ్యాయంలో మనం చదువుతున్నాం, యేసుక్రీస్తు ప్రభు వారి విశ్వాసాన్ని అభినందించి అల్పవిశ్వాసాన్ని గద్దిస్తున్నారు.
And then we read about his going all the way across the sea to the town country of the Gadarenes. Verse 28.
ఆ తర్వాత ఆయన సముద్రములో గుండా గదరేనీయుల దేశమునకు వెళ్ళుట మనం చూస్తున్నాము.
Just to deliver one demon possessed person.
కేవలం ఒక దయ్యం పట్టిన వాడిని విడిపించుటకు.
This is one of the wonderful things we see about Jesus. He traveled great distances just to help one person.
ఒక వ్యక్తికి సహాయపట్టుకు ఆయన ఎంతో దూరం ప్రయాణిస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువులో మనం చూసిన ఒక అద్భుతమైన విషయం ఇది.
Honor seeking preachers would not do that.
ఘనతను కోరుకునే బోధకులు ఆ విధంగా చేయలేరు.
They only go where there's a big crowd or they get a lot of money.
ఎక్కడైనా గొప్ప జనసమూహం ఉందా, మనకి ఎక్కడైనా ఎక్కువ డబ్బులు వస్తాయి అన్నదానికి వారు వెళ్తారు.
Or perhaps to some millionaire's house they may go.
లేదంటే బహుశా వారు ఒక కోటేశుని ఇంటికి వెళ్తారు.
Jesus was so different.
యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో వేరుగా ఉన్నారు.
He would travel to the house of some very poor person.
ఎంతో పేదవాళ్ళైన ఇంటికి ఆయన ప్రయాణం చేసి వెళ్తూ ఉంటాడు.
Or a demon possessed person.
లేక ఒక దయ్యం పట్టిన వాని దగ్గరికి వెళ్తాడు.
Just one person.
కేవలం ఒక వ్యక్తి కోసం.
Help that person and come back.
ఆ వ్యక్తికి సహాయం చేసి తిరిగి వస్తారు.
This is mark of a man of God.
అది దైవజన్య యొక్క గుర్తు.
He goes by the leading of the Holy Spirit.
పరిశుద్ధాత్మ నడిపింపు ప్రకారం అతడు వెళ్తాడు.
ఇన్ మాథ్యూ చాప్టర్ 9
మత్తయి సువార్త 9వ అధ్యాయంలో
వి రీడ్ ఆఫ్ హిస్ కాలింగ్ మాథ్యూ ఫ్రమ్ హిస్ ప్లేస్ ఆఫ్ వర్క్.
మత్తయిని తాను పని చేసుకుంటున్న స్థలము నుండి పిలుచుటను మనం చూస్తాము.
దట్ మ్యాన్ వాస్ బిజీ వర్కింగ్ ఇన్ ద లార్డ్ సెన్స్డ్ that this is to be one of my disciples.
అతడు తన పనిలో ఎంతో తీరిక లేకుండా ఉన్నాడు. అప్పుడు ప్రభు అనుకున్నాడు, ఇతడు నా శిష్యులో ఒకనిగా ఉంటాడు అని.
Matthew immediately drops his work in the tax office and leaves.
మత్తయి వెంటనే తన పన్నుల శాఖలో నుండి తన పనిని వదిలిపెట్టి వచ్చాడు.
Why didn't the Lord wait till Matthew went home in the evening and go to his house and call him?
మత్తయి సాయంత్రము తన ఇంటికి వెళ్ళినాక ప్రభు ఎందుకు ఆగలేదు, అప్పుడు తన ఇంటికి వెళ్ళి ఎందుకు పిలవలేదు?
Two reasons I think.
దీనికి రెండు కారణాలు ఉన్నాయని నేను అనుకుంటాను.
One, he wanted to see whether Matthew would obey immediately.
ఒకటి, మత్తయి వెంటనే విధేయ చూపిస్తాడా లేదా అని ప్రభు చూడాలనుకున్నాడు.
మిడిల్ ఆఫ్ యువర్ వర్క్ వెన్ యూ నాట్ ఈవెన్ ఫినిష్ యువర్ వర్క్ టు చక్ ఇట్ అండ్ గివ్ యువర్ రెజిగ్నేషన్ అండ్ లీవ్.
నీ పని మధ్యలో అది అయిపోయిందా లేదా కూడా చూసుకోకుండా రాజీనామా ఇచ్చి వదిలివేసి రావటం.
వాట్ ఎ రాడికల్ మ్యాన్ దట్ వాస్.
ఓ, అతడు ఎంత తీవ్రమైన వ్యక్తో కదా.
దిస్ ఇస్ మోర్ డిఫికల్ట్ దెన్ గివింగ్ అప్ యువర్ ఫిషింగ్ నెట్స్.
ఇది చేపలు పట్టే వలలు వదిలిపెట్టి రావటం కంటే ఎంత కష్టమైన పని.
హి వాస్ ఎంప్లాయ్డ్ బై ద రోమన్ గవర్నమెంట్.
రోమా ప్రభుత్వం దగ్గర అతడు ఉద్యోగం చేస్తూ ఉన్నాడు.
హి ఇమిడియట్లీ గివ్ ద రెజిగ్నేషన్ లెటర్ అండ్ లీవ్.
వెంటనే రాజీనామా ఇచ్చి వదిలివేసి
Amazing.
ఎంతో అద్భుతం.
The other thing we see is that Jesus made it clear through all these examples that he called only people who are working.
ఇంకొక విషయం ఏమంటే, ఈ ఉదాహరణలన్నింటి ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు మనకు చెప్పేది ఏమంటే, ఆయన ఎప్పుడు పని చేసే వారినే పిలిచాడు.
If he had gone to Matthew's home and called him, we would have thought Matthew was an unemployed person sitting at home.
ఒకవేళ ఆయన మత్తయి వాళ్ళ ఇంటికి వెళ్లి పిలిస్తే మనం అనుకుంటాము మత్తయికి ఏం పని లేకుండా వర్క్ ఇంట్లో ఉన్నాడులే అనుకుంటాం.
He always called people who were working.
ఆయన ఎప్పుడు పని చేస్తున్న వారినే పిలిచాడు.
Elijah called Elisha when he was working.
ఎలీషా పని చేస్తున్నప్పుడే ఏలియా పిలిచాడు.
Peter, Andrew, James, John were all working.
పేతురు, అంద్రెయా, యోహాను, యాకోబు వారందరూ పని చేస్తున్నారు.
Matthew was working.
మత్తయి కూడా పని చేస్తూ ఉన్నాడు.
God called people to be his apostles who are faithful in their secular job.
వారి భూ సంబంధమైన ఉద్యోగంలో ఎవరైతే నమ్మకత్వం కలిగి ఉంటారో వారినే ప్రభు తన అపోస్తలుగా పిలుస్తాడు.
సో లెట్స్ కీప్ దట్ ఇన్ మైండ్.
కాబట్టి దాన్ని మనం మనసులో ఉంచుకుందాం.
దిస్ ఇస్ ద టైప్ ఆఫ్ పర్సన్ హూ ద లార్డ్ ఇస్ లుకింగ్ ఫర్.
ఇటువంటి మనిషిని కోసం ప్రభు చూస్తున్నాడు.
ఫేత్ఫుల్ ఇన్ దేర్ సెక్యులర్ జాబ్.
వారి లౌకిక ఉద్యోగంలో ఎవరైతే నమ్మకత్వం కలిగి ఉంటారు.
నాట్ దోస్ హూ ఆర్ అన్ఎంప్లాయ్డ్.
ఉద్యోగం లేని వారు కాదు.
హూ డిడ్ంట్ గెట్ అడ్మిషన్ ఎనీవేర్.
ఎక్కడ వారికి ప్రవేశం లభించక.
డిడ్ంట్ గెట్ ఎ జాబ్ ఎనీవేర్.
ఎక్కడ ఉద్యోగం దొరక్క.
సో డిసైడ్ టు జాయిన్ ఎ బైబిల్ కాలేజ్.
కాబట్టి వాళ్ళు బైబిల్ కాలేజీలో చేరాలని నిర్ణయించుకుంటారు.
ఫాల్ డిసైడ్ టు ఫుల్ టైం వర్క్.
తర్వాత వారు పూర్తి కాలపు క్రైస్తవ సేవకు రావడానికి సిద్ధపడతారు.
Curse of Christian work in India.
ఇది భారతదేశపు క్రైస్తవ పరిచర్యకు శాపము.
That people have gone into Christian work because they never got any other job.
వారికి ఏ ఉద్యోగం దొరక్క క్రైస్తవ పనికి వెళ్తూ ఉన్న ప్రజలు.
There's no single example of Jesus calling such a person in the Acts in the Gospel.
సువార్తలో ఇటువంటి ఉదాహరణ ఒక్కటి కూడా లేదు యేసుక్రీస్తు ప్రభు ఆ విధంగా పిలిచినట్లుగా.
We read of a number of cases of healing.
ఎన్నో స్వస్థతలు జరిగినట్లుగా మనం చదువుతాం.
Matthew chapter 10.
మత్తయి సువార్త 10వ అధ్యాయం.
We read about his sending his disciples out to preach.
తన శిష్యులను సువార్త ప్రకటించుటకు ఆయన బయటకు పంపించినట్లు మనం చదువుతాం.
The first thing we read about it is he gave them authority, verse 1.
మొట్టమొదట మనం చదివేది ఏమిటంటే ఆయన వారికి అధికారాన్ని ఇచ్చాడు.
Now remember, this is not the commission for us.
ఇప్పుడు మనం గుర్తుంచుకుందాము, ఇది మనకి ఇచ్చిన పిలుపు కాదు.
A lot of people have gone to Matthew chapter 10 and said this is the commission for us today.
చాలా మంది మత్తయి సువార్త 10వ అధ్యాయంలోకి వెళ్లి దేవుడు మనల్ని ఇప్పుడు ఇదే చేయమంటున్నాడు అనుకుంటారు.
No, commission for us is in Mark 16 and Matthew 28.
కాదు, ఇప్పుడు మనకివ్వబడిన పని ఏమిటంటే మార్కు సువార్త 16వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయం.
Preach the gospel to every creature.
మీరు సర్వలోకమునకు వెళ్లి సువార్తను ప్రకటించండి.
Signs will follow those who believe.
నమ్మిన వారిని ఈ సూచక్రియలు వెంబడించును.
And Matthew 28, go and make disciples of all nations.
మత్తయి 28, మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులుగా చేయండి.
Obey everything I have commanded.
నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించండి.
There is no commission for us to go and heal sicknesses.
మన వెళ్లి రోగములను స్వస్థపరచాలని మనకి ఎటువంటి పని ఇవ్వబడలేదు.
ఆర్ టు క్లెన్స్ లెపర్స్.
లేక కుష్ఠ రోగులను శుద్ధులుగా చేయాలని ఏమీ లేదు.
హి గేవ్ దెం హియర్.
ఆయన వారికి ఇక్కడ ఇచ్చినట్లుగా.
దిస్ ఇస్ ద కన్ఫ్యూజన్ ఎ లాట్ ఆఫ్ పీపుల్ హావ్.
అనేక మంది కలిగి ఉన్న కలవరం ఇది.
లిసన్ టు దిస్ హోల్ ప్యాసేజ్.
ఈ వాక్య భాగం మొత్తం విందాం.
హి గేవ్ దెం అథారిటీ, వర్స్ 1, ఓవర్ అన్క్లీన్ స్పిరిట్.
ఒకటో వచనములో అపవిత్రాత్మల మీద ఆయన వారికి అధికారం ఇచ్చాడు.
హీల్ ఎవ్రీ కైండ్ ఆఫ్ డిసీజ్.
ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు.
ఎవ్రీ సింగిల్ కైండ్ ఆఫ్ డిసీజ్ అండ్ సిక్నెస్.
ప్రతి విధమైన రోగము, ప్రతి విధమైన వ్యాధిని.
And what did he tell them to do?
వారిని ఏమి చేయమని ఆయన చెప్పాడు?
It's all different for us. For example,
మనందరికి వేరు వేరుగా ఉంటుంది అది. ఉదాహరణకు,
first of all,
మొట్టమొదటిగా,
don't go to the way of the Gentiles.
మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకూడి.
Don't go to the city of the Samaritans.
సమరయుల ఏ పట్టణములోనైనా ప్రవేశింపకుడి.
Is that true for us?
అది మనకు కూడా నిజమా మరి?
We ourselves are Gentiles.
మనమే అన్యజనులము.
He said, go only to the lost sheep of the house of Israel.
ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడని ఆయన చెప్పారు.
Is that only for us, verse 6?
అది కేవలం మన కోసమేనా? ఆరో వచనం.
No, for them.
కాదు, అది వారి కోసము.
For us it is to go to the whole world.
మనకైతే మనము సమస్త లోకమునకు వెళ్ళాలి.
And then he says, your message is the kingdom of heaven is at hand.
తరువాత ఆయన చెప్పారు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని ప్రకటించు.
Is that what we preach?
మనం బోధించే దాదా?
No, we preach the kingdom of God has come.
కాదు, పరలోక రాజ్యము వచ్చినది అని మనం ప్రకటిస్తాము.
So all of that is not for us.
కాబట్టి అవన్నీ కూడా మన కొరకు కాదు. ఉదాహరణకు
9 and 10.
9, 10 వచనముల్లో,
డోంట్ టేక్ ఎనీ గోల్డ్ ఆర్ సిల్వర్ ఆర్ copper, that means don't take any money with you when you travel.
మీ సంచుల్లో బంగారం అయినను వెండి అయినను రాగి అయినను వేసుకొనవద్దు. అంటే మీ ప్రయాణంలో డబ్బు తీసుకుని పోవద్దు.
Don't even take a bag for your journey, verse 10.
10వ వచనంలో, మీ ప్రయాణం కొరకు ఏ సంచి కూడా తీసుకుని పోకూడదు.
Don't take 2 sets of clothes.
2 జతల దుస్తులు తీసుకుని పోవద్దు.
Don't take an extra pair of sandals.
2 జతల చెప్పులు తీసుకుని పోవద్దు.
Don't even take a stick.
కర్రను కూడా తీసుకుని పోవద్దు.
Neither when they were walking long distance.
దూర ప్రయాణములు నడిచేటప్పుడు ఏదైతే అవసరమో.
Does that apply to us?
అది మనకు అన్వయించబడుతుందా?
You read in Luke chapter 22, Jesus cancelled all these things.
లేదు, యేసుక్రీస్తు ప్రభువారు వీటన్నిటిని కొట్టివేశాడు అని లూకా 22వ అధ్యాయంలో మనం చదువుతాం.
He told them,
ఆయన వారికి చెప్పాడు,
in those days I told you not to take these things.
ఆ రోజుల్లో మీకు నేను చెప్పాను ఇవన్నీ తీసుకుని పోవద్దని.
Luke 22:35 and 36.
లూకా 22:35 and 36 వచనాలు.
But now he said,
కానీ ఇప్పుడైతే,
Luke 22:36, take a purse.
లూకా 22:36 జాల తీసుకుని వెళ్ళండి.
ఈవెన్ టేక్ అ సోర్డ్ టు ప్రొటెక్ట్ యువర్సెల్ఫ్.
మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి కత్తిని కూడా తీసుకువెళ్ళండి.
వెరీ డిఫరెంట్ టుడే.
ఇప్పుడు ఎంతో వేరుగా ఉంది.
పీపుల్ డోంట్ అండర్స్టాండ్ దట్.
అనేక మంది దీన్ని అర్థం చేసుకోలేరు.
బికాజ్ దే డోంట్ రీడ్ ద బైబిల్ కేర్ఫుల్లీ.
ఎందుకంటే వారు జాగ్రత్తగా బైబిల్ ని చదవరు.
సో రిమెంబర్ దిస్ ప్యాసేజ్ ఇస్ నాట్ for us.
గుర్తుపెట్టుకోండి, ఈ వాక్య భాగం మన కొరకు కాదు.
And that's why he gave them authority.
అందుకే వారికి ఆయన అధికారం ఇచ్చారు.
Matthew 10 verse 8.
మత్తయి 10:8 వచనం.
To heal the sick.
రోగులను స్వస్థపరచుటకు.
And to raise the dead.
మరియు చనిపోయిన వారిని లేపుటకు.
And to cleanse the lepers.
మరియు కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుటకు.
And to cast out demons.
దయ్యములను వెళ్ళగొట్టుటకు.
Now who has that type of authority today to go around raising the dead?
ఇప్పుడు చనిపోయిన వారిని లేపుటకు ఎవరు కలిగి ఉన్నారు అటువంటి అధికారాన్ని?
I know that Paul and Peter raised the dead.
నాకు తెలుసు, పౌలు పేతురు చనిపోయిన వారిని లేపారు.
But that's so rare.
కానీ అది చాలా అరుదు.
We read about 2 cases in the Acts of the Apostles.
అపొస్తల కార్యములో కేవలం 2 సంఘటనల గురించి మనం చదువుతాం.
It's not a universal thing that is happening all the time.
ఇది ఎప్పుడూ జరిగే సార్వత్రికమైన కార్యక్రమం కాదు.
But these people were given that authority here.
కానీ ఈ వ్యక్తులకైతే అధికారం ఇవ్వబడింది దాని గురించి.
Go and raise the dead.
చనిపోయిన వారిని లేపుటకు.
They could heal the sick.
రోగులను స్వస్థపరచగలుగుటకు.
They could go to a leper and cleanse him exactly like Jesus cleansed.
ఒక కుష్ఠవాణి యొద్దకు వెళ్లి యేసుక్రీస్తు ప్రభువారు వారిని స్వస్థపరిచినట్లే స్వస్థపరచగలిగారు.
They could cast out demons.
వారు దయ్యములను కూడా వెళ్ళగొట్టగలిగారు.
Now when Jesus gave us the great commission,
ఇప్పుడు మనకు యేసుక్రీస్తు ప్రభువారు గొప్ప పనిని అప్పగించినప్పుడు,
he said in Mark 16 that we can pray for the sick and we can cast out demons.
ఆయన మార్కు 16లో చెప్పారు మనం రోగుల కొరకు ప్రార్థన చేయవచ్చని దయ్యములను వెళ్ళగొట్టవచ్చని.
But he never said anything about raising the dead or cleansing the leper.
కానీ చనిపోయిన వారిని లేపుట గురించి గానీ లేకపోతే కుష్ఠవాణి శుద్ధులుగా చేయట గురించి గానీ చెప్పలేదు.
We must be careful about what applies to us and what applies to other people.
కాబట్టి మనం ఎంతో జాగృతగా ఉండాలి, మనకు ఏది అనువయించబడుతుంది వేరే వాళ్ళకి ఏది అనువయించబడుతుంది అని.
Big mistake that many Christians make.
అనేక మంది క్రైస్తవులు చేసే పెద్ద తప్పు ఇది.
Further down, Jesus spoke about what discipleship means in Matthew 10.
శిష్యత్వం అంటే ఏమిటో దాని అర్థం గురించి ఇంకా మత్తయి సువార్త 10లో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు.
So don't be afraid if people call you the devil, they've called me Beelzebub.
ప్రజలు మిమ్మల్ని దయ్యము అని పిలుస్తున్నప్పుడు మీరు భయపడవద్దు, వారు నన్ను బయల్జెబూల్ అని పిలిచారు.
And he said don't be afraid, nobody can touch even a hair on your head without my permission.
మరియు ఆయన చెప్పారు మీరు భయపడవద్దు, ఎవరు కూడా మీ వెంటకను కూడా తాకలేరు నా అనుమతి లేకుండా. మీరు అనేక పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. 30 and 31
in Matthew 11
మత్తయి 11లో
we read of John the Baptist in prison.
బాప్టిస్మ్ ఇచ్చి యోహాను చెరసాలలో ఉన్నట్లు మనం చదువుతాం.
And his disciples to find out an answer from Jesus.
యేసు ప్రభు యొద్ద నుండి జవాబు కొరకు తన శిష్యులను పంపినట్లుగా చూస్తాం.
He John the Baptist did not have the Holy Spirit like we have since the day of Pentecost.
పెంతికోస్త దినము తర్వాత మనం పరిశుద్ధాత్మను కలిగి ఉన్నట్లుగా బాప్తిస్మించే యోహాను పరిశుద్ధాత్మను కలిగి లేడు.
He was an Old Testament person with the Spirit upon him.
అతడు ఒక పాత నిబంధన వ్యక్తి, ఆత్మ అతని మీద మాత్రమే ఉంది.
Not within him.
అతనిలో లేదు.
So he was plagued with doubt.
కాబట్టి అతడు సందేహంతో నింపబడ్డాడు.
He said, "Jesus is the Messiah, then why am I in jail?"
యేసే మెస్సయ అయితే నేను చెరసాల్లో ఎందుకున్నాను అని ఆయన అనుకున్నాడు.
Why doesn't he kill Herod?
ఆయన హెరోదును ఎందుకు చంపలేదు?
And so he sends a messenger.
కాబట్టి ఆయన తన శిష్యులను పంపించాడు.
Are you really the one, or should we wait for someone else?
రాబు వాడవ నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలనా?
That doubt came into John's heart, even though he was the greatest man in the Old Testament.
పాత నిబంధనలో ఆయన ఎంతో గొప్ప వ్యక్తి అయినా కూడా ఆ సందేహము యోహాను యొక్క హృదయంలోనికి వచ్చింది.
Jesus said that in Matthew 11:11.
మత్తయి 11:11 లో యేసు ప్రభు చెప్పారు.
He's the greatest person in Old Testament times.
పాత నిబంధన కాలములో అతడు ఎంతో గొప్ప వ్యక్తి.
But if you enter the new covenant,
కానీ నీవు కొత్త నిబంధనలోనికి ప్రవేశించినట్లయితే,
verse 11,
11వ వచనం,
the kingdom of heaven,
పరలోక రాజ్యం,
you can be greater even than him.
ఆయన కంటే కూడా గొప్పవానిగా ఉండవచ్చు.
Greater than him means even if you are in jail, you will not have any doubt.
ఆయన కంటే గొప్పవానిగా ఉండటం అంటే చెరసాల్లో ఉన్నా కూడా సందేహించకుండా ఉండవచ్చు.
Like Paul and Silas, they didn't have any doubt. They just praised the Lord when they were in jail.
సౌలు సీలల వలె వారు చెరసాల్లో ఉన్నప్పుడు వారికి ఎటువంటి సందేహము రాలేదు. కేవలం వారు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు.
They didn't question God's guidance.
దేవుని యొక్క నడిపింపును వారు ప్రశ్నించలేదు.
And then in chapter 12,
తర్వాత 12వ అధ్యాయంలో
speaks about the use of our tongue.
యేసు క్రీస్తు ప్రభువారు మన నాలుకను ఉపయోగించుట గురించి చెప్పారు.
He says in verse 36, every careless word men speak, they'll have to give an account one day.
36వ వచనములో ఆయన ఈ విధంగా చెప్పారు, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును.
What a serious word this is.
ఎంత తీవ్రమైన మాట ఇది.
To have to give an account for every single word we speak.
మనం మాట్లాడు ప్రతి చిన్న మాటకు కూడా లెక్క అప్పజెప్పటం.
Because verse 37, by your words you'll be justified, by your words you'll be condemned.
ఎందుకంటే 37వ వచనములో నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుదు, నీ మాటలను బట్టి అపరాధమని తీర్పు నొందుదు.
Thing to do is not to control your tongue.
మనం చేయవలసింది ఏంటంటే నాలుకను అదుపులో ఉంచుకోవటం కాదు.
35, but to control your heart.
35వ వచనము, మన హృదయమును అదుపులో ఉంచుకోవాలి.
If the heart is good, the tongue will be okay.
హృదయం మంచిదైతే నాలుక కూడా మంచిగానే ఉంటుంది.
Then he speaks in chapter 13 about a number of parables about the kingdom of heaven.
తర్వాత ఆయన 13వ అధ్యాయములో అనేకమైన ఉపమానములు దేవుని యొక్క రాజ్యం గురించి చెప్పారు.
And parables about the sower and the seed.
విత్తనములు విత్తువాడు, విత్తనమును గురించిన ఉపమానము.
Not all will respond to the message of the kingdom of heaven equally.
దేవుని యొక్క రాజ్యమును గురించిన వర్తమానం గురించి అందరూ ఒకే విధంగా స్పందించరు.
Some will respond to it, some won't.
కొంతమంది స్పందిస్తారు, కొంతమంది స్పందించరు.
He speaks here about the kingdom of heaven, verse 44, being like a treasure hidden in a field.
ఆయన ఇక్కడ 44వ వచనంలో చెప్తున్నారు, పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది.
You can't see it.
నీవు దాన్ని చూడలేవు.
It's hidden underground.
అది భూమి లోపల దాచబడి ఉన్నది.
And here was a man willing to sell everything that he had in order to get it.
దానిని పొందుటకు తనకు కలిగినదంతయు అమ్ముటకు సిద్ధపడిన ఒక మనిషిని మనం ఇక్కడ.
Another example of a man who sold everything that he had, verse 46, to buy a very precious pearl.
అమూల్యమైనా ఒక ముత్యమును కనుగొని దాన్ని కొనుటకు తనకు కలిగినంతయు అమ్మిన ఇంకొక వ్యక్తిని మనం ఇక్కడ చూస్తాం.
Common thing in both of these is that they were willing to give up everything for the kingdom of heaven.
వీరిద్దరి మధ్యలో ఉన్న సారూప్యత ఏమిటంటే దేవుని యొక్క రాజ్యము కొరకు వారికున్న సమస్తమును విడిచిపెట్టుటకు సిద్ధంగా ఉన్నారు.
The type of person who gets the kingdom of heaven.
అటువంటి వ్యక్తి దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించగలడు.
Those who are willing to give up everything.
వారికున్న సమస్తమును విడిచిపెట్టుటకు సిద్ధముగా ఉన్న వ్యక్తులు.
So may God help you to do that.
కాబట్టి ఆ విధంగా చేయుటకు దేవుడు మనకు సహాయం చేయనుగాక.
And then we read in Matthew chapter 14.
తరువాత మనము మత్తయి సువార్త 14వ అధ్యాయం చదువుతాం.
How he was with great multitudes.
గొప్ప జన సమూహములతో ఆయన ఏ విధంగా ఉన్నాడు.
See the difference between the attitude of the disciples and his attitude.
యేసుక్రీస్తు ప్రభు యొక్క వైఖరికి మరియు శిష్యుల వైఖరికి మధ్య ఉన్న తేడాను చూడండి.
Verse 15.
15వ వచనము.
The disciples said, "See, the time is late and please send the multitude away, they can go and buy some food."
ఇప్పటికే ప్రొద్దుపోయింది, జన సమూహములను పంపివేస్తే వారు వెళ్లి భోజన పదార్థములను కొనుక్కుంటారు అని శిష్యులు చెప్పారు.
Jesus said, "No."
యేసుక్రీస్తు ప్రభు చెప్పారు, లేదు.
They have come to listen to me.
వారు నా మాటలు వింటుకొచ్చారు.
I will give them not only spiritual food but physical food.
వారికి నేను ఆత్మీయ భోజనమునే కాదు శారీరక భోజనమును కూడా నేను ఇస్తాను. వాళ్ళు కొనుక్కోవాల్సిన అవసరం లేదు, వారు తినుటకు కావలసినది ఇవ్వండి.
స్పిరిట్ ఆఫ్ ఎ గాడ్లీ క్రైస్ట్,
ఒక దైవ భక్తి పరుడైన క్రైస్తవుని యొక్క ఆత్మ ఈ విధంగా ఉంటుంది.
వి గివ్ spiritual food freely and we're even willing to give physical food free.
మనం ఆత్మానుసారమైన భోజనమును కూడా ఉచితంగా ఇస్తాము, అదే విధంగా శారీరక భోజనమును కూడా ఉచితంగా ఇస్తాము.
And where will we get the resources for this?
దీనికి కావాల్సిన వనరులు మనకు ఎక్కడ లభిస్తాయి?
The Lord who fed the 5000 will help us too.
5000 మందిని పోషించిన దేవుడు మనకు కూడా సహాయం చేస్తాడు.
In verse 22 to 36 of Matthew 14.
మత్తయి 14 22 నుండి 36 వచనములో
we read about Jesus walking on the water.
యేసు ప్రభువు నీటి మీద నడిచినట్లుగా మనం చదువుతాం.
That's a picture of a life of overcoming sin.
అది పాపమును జయించిన జీవితమునకు సాదృశ్యము.
What do we see here?
మనం ఇక్కడ ఏమి చూస్తున్నాము?
The law of gravity pulls everybody down when they try to get on the water.
ప్రతి ఒక్కరూ కూడా నీటి మీద నడవాలనుకున్నప్పుడు గురుత్వాకర్షణ శక్తి వారిని క్రిందకు లాగివేస్తుంది. అప్పుడు మనం మునిగిపోతాము.
That's a picture of the law of sin.
అది పాప నియమమునకు సాదృశ్యము.
Always pulling us down 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 down.
ఎప్పుడూ కూడా మనల్ని క్రిందకు 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 లాగివేస్తూ ఉంటుంది.
No matter who we are.
మనము ఎవరమైనా సరే.
Jesus overcame that.
యేసు ప్రభు దాన్ని జయించారు.
He could walk on the water.
ఆయన నీటి మీద నడవగలిగారు.
But that's not a great miracle that Jesus could walk on the water.
కానీ అది అంత గొప్ప అద్భుతం కాదు యేసుక్రీస్తు ప్రభు నీటి మీద నడవటం.
The great miracle here is that Peter could walk on the water.
ఇక్కడ గొప్ప అద్భుతం ఏమిటంటే పేతురు కూడా నీటి మీద నడవగలిగాడు.
Because Peter was just like you and me.
ఎందుకంటే పేతురు నీలాంటి నాలాంటి వాడే.
He said, Lord, if it's you, then I can also walk.
అతడు చెప్పాడు ప్రభు అది నీవే అయితే నేను కూడా నీటి మీద నడుస్తాను.
And Jesus said one word, come, verse 29 of Matthew 14.
మత్తయి 14:29 లో యేసు ప్రభు ఒకటే మాట చెప్పారు, అయితే రమ్ము.
Verse 29.
29వ వచనము.
Verse 14. Chapter 14.
14వ అధ్యాయము.
And Peter came out.
పేతురు బయటకు వచ్చేసాడు.
And he walked.
ఆయన నడిచాడు.
We can overcome sin.
మనము పాపమును జయించగలము.
Just like Jesus overcame.
యేసు ప్రభు జయించినట్లే.
Just like Peter overcame the law of gravity.
పేతురు గురుత్వాకర్షణ శక్తిని అధిగమించినట్లే.
ఇట్స్ మోమెంట్ బై మోమెంట్.
అది క్షణ క్షణము.
నాట్ ఎ పర్మనెంట్ పవర్ గాడ్ గివ్స్ us.
ఎప్పటికీ ఉండేలాగా దేవుడు మనకు శక్తినివ్వడు.
As long as you look at Jesus, you'll overcome.
నీవు యేసు వైపు చూచే కొలది నీవు జయిస్తూ ఉంటావు.
The moment you turn your eyes away from Jesus like Peter.
ఎప్పుడైతే పేతురు వలె యేసు వైపు నుండి నీ కన్నులు త్రిప్పుకుంటావో,
you look at the temptation.
నీవు శోధనను చూస్తూ ఉంటావు.
You compare yourself with other people.
నీవు వేరే వారితో పోల్చి చూసుకుంటూ ఉంటావు.
You look at your circumstances.
లేక నీవు పరిస్థితులను చూసుకుంటూ ఉంటావు.
So many other things around you in the world.
లోకంలో నీ చుట్టూ ఉన్న అనేక విషయములను చూస్తూ ఉన్నట్లయితే,
without a single moment's delay you sink.
ఒక్క క్షణము కూడా ఆలస్యం కాకుండా నీవు మునిగిపోతావు.
So all sinking is when we turn our eyes away from Jesus.
కాబట్టి మునిగిపోవటం అనేది మనం ఎప్పుడైతే యేసు వైపు నుండి కన్నులను త్రిప్పివేసుకుంటామో అప్పుడే జరుగుతుంది. అది మనకు జరిగినట్లయితే
what should we do?
మనం ఏం చేయాలి?
Do what Peter did.
పేతురు చేసిందే చేయి.
All he said was, Lord, verse 30, Lord, save me.
ఆయన చెప్పిందల్లా కూడా ప్రభు నన్ను రక్షించు 30వ వచనము.
That's all we got to say.
మనం చెప్పాల్సిందంతా కూడా అదే.
The moment you're sinking,
ఎప్పుడైతే నీవు మునిగిపోతున్నావో,
don't wait till you reach the bottom of the sea.
సముద్రము అడుక్కుపోయేదాకా నీవు వేచి ఉండవద్దు.
That's what a lot of people do.
ఇదే అనేక మంది చేస్తూ ఉంటారు.
They don't ask the Lord to save them the moment they are being tempted.
వారు ఎప్పుడైతే శోధించబడతారో అప్పుడే వారిని రక్షించమని ప్రభుని అడగరు.
They fall means they have reached the bottom of the sea.
వారు పడిపోయిన తర్వాత సముద్రపు అడుగునికి చేరుకున్న తర్వాత
they say, Lord, can you pull me up? I'm drowning here.
అప్పుడు వారు చెప్తారు ప్రభు నన్ను పైకి లేవనెత్తవా, నేను ఇక్కడ మునిగిపోతున్నాను అని.
బట్ సీ వాట్ పీటర్ డిడ్.
కానీ పేతురు ఏం చేశాడో చూడండి.
As soon as he was beginning to sink,
ఆయన మునిగిపోవట ఆరంభమైన వెంటనే
he said, Lord, save me.
ఆయన చెప్పాడు ప్రభు నన్ను రక్షించు అని. ప్రభు తన చేతిని పట్టుకున్నాడు.
Then rebuked him.
తర్వాత అతనిని గద్దించాడు.
For the Lord will do to you.
నీకు కూడా ప్రభు ఇదే విధంగా చేస్తాడు.
He won't rebuke you first.
మొదట నిన్ను గద్దించడు, నిన్ను పట్టుకుంటాడు.
And then challenge you.
ఆ తర్వాత నిన్ను సవాల్ చేస్తాడు.
Why couldn't you look at me?
నీవు నన్ను ఎందుకు చూడలేకపోయావు?
Why didn't you trust me?
నీవు నన్ను ఎందుకు విశ్వసించలేదు?
So we have an example there.
కాబట్టి మనకు ఒక మాదిరి ఉంది అక్కడ.
Can also overcome.
మనము కూడా జయించగలము.
And in Matthew 16,
మత్తయి 16 లో
we read for the first time Jesus using a word which is never found in the Bible before that.
ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక పదమును వాడుట మనం చూస్తున్నాము. ఇది మరెన్నడూ బైబిల్లో ఎక్కడా ఇంతకు ముందు ప్రస్తావించబడలేదు.
It's the word church.
అది సంఘము అనే మాట.
Matthew 16:18, I will build my church.
మత్తయి 16:18, నేను నా సంఘమును కట్టుదును.
Nobody had ever used that word before.
ఇంతకు ముందు ఎవరు కూడా ఆ పదమును ఉపయోగించలేదు.
It's a word which means an assembly of people called out from somewhere else.
ఈ మాటకు అర్థం ఏమిటంటే బయట నుండి పిలువబడిన ఒక జన సమూహము.
That's the meaning of church.
సంఘము అనే దానికి అర్థం అది.
Today we think of a building as a church.
ఈ రోజు ఒక భవనాన్నే మనం సంఘం అనుకుంటున్నాం.
Or of a denomination of group of churches as a church.
లేకపోతే ఒక శాఖకు సంబంధించిన అనేక సంఘములను సంఘం అని పిలుస్తున్నాం.
We talk about Baptist Church, Methodist Church, Pentecostal Church.
మనము బాప్టిస్ట్ చర్చి, మెథడిస్ట్ చర్చి, పెంతికోస్త చర్చి అని మాట్లాడుతూ ఉంటాము.
But Jesus didn't speak about these things.
కానీ యేసుప్రభు వీటన్నిటి గురించి మాట్లాడలేదు.
He was talking about a group of people who are pulled out of the world.
ఈ లోకములో నుండి బయటకు లాగబడిన ఒక గుంపు గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు.
It's very important to understand what the church means.
సంఘము అంటే ఏమిటో దాన్ని అర్థం చేసుకోవడం ఎంతో ప్రాముఖ్యం.
If you haven't understood being called out of the world to belong to heaven, you haven't understood what it means to be a church.
మీరు లోకములో నుండి బయటకు పిలువబడి పరలోకమునకు సంబంధించిన వారు అని మీకు అర్థం కానట్లయితే సంఘం అంటే ఏమిటో కూడా మీకు అర్థం కాదు.
Jesus didn't come here to start a religion.
యేసు ప్రభు ఒక మతమును ప్రారంభించుటకు ఇక్కడికి రాలేదు.
Or some organization.
లేకపోతే ఒక సంస్థను ప్రారంభించుటకు రాలేదు.
He called people who would want to be a part of heaven and not of this rotten earth.
ఈ చెడిపోయిన భూ సంబంధులుగా ఉండుటకు కాక పర సంబంధులుగా ఉండుటకు కోరుకునే వారిని పిలువటకు ఆయన వచ్చాడు.
అండ్ సో హీ స్పీక్స్ అబౌట్ దిస్ చర్చ్.
కాబట్టి ఆయన ఈ సంఘమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు.
విదౌట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్,
ఎటువంటి వివరణ లేకుండా.
He says, I will build my church.
నేను నా సంఘమును కట్టుదును అని ఆయన చెప్పారు.
That's the first thing we need to recognize.
మనము గుర్తించవలసిన మొట్టమొదటి సంగతి అది.
That you and I can never build the church.
నీవు నేను సంఘమును ఎప్పటికీ కట్టలేము.
It's Jesus who builds the church.
సంఘమును కట్టువాడు యేసు ప్రభువే.
You can be a hand in it.
దానిలో నీవు ఒక చెయ్యిలాగా ఉండవచ్చు.
Or a tongue, or a kidney.
లేక ఒక నాలుకగా, లేక ఒక మూత్రపిండంగా.
You can be some part of the body.
నీవు శరీరంలో ఏదో ఒక భాగంగా ఉండవచ్చు.
But he is the head.
కానీ ఆయనే శిరస్సు.
He builds the church.
ఆయన సంఘమును కట్టును.
And the church which he builds has got one characteristic.
ఆయన కట్టే సంఘమునకు ఒక లక్షణం ఉంటుంది.
It's not how big it is.
అది ఎంత పెద్దదని కాదు.
Maybe very small.
అది ఎంతో చిన్నదిగా కూడా ఉండవచ్చు.
It may not be very rich.
అది ఎంతో ధనమును కలిగి ఉండకపోవచ్చు.
Got one characteristic.
కానీ దానికి ఒక లక్షణం ఉంటుంది.
Hell verse 18 cannot overcome it.
పాతాళము దాని ఎదుట నిలవనేరదు. 18వ వచనము.
So the church of Jesus Christ is a triumphant church.
కాబట్టి యేసుక్రీస్తు యొక్క సంఘము జయించే సంఘము.
చర్చ్ ఇస్ బిల్ట్ బై మెన్ ఆర్ డిఫీటెడ్ చర్చ్.
మనుషుల చేత కట్టబడే సంఘాలు ఓడిపోయే సంఘాలు.
ఓవర్కమ్ బై సాతన్.
సాతాను చేత జయించబడతాయి.
చర్చ్ దట్ జీసస్ బిల్డ్స్.
కానీ యేసుక్రీస్తు ప్రభు కట్టే సంఘము.
ద డెవిల్ కెన్ నెవర్ ఓవర్కమ్ ఇట్.
అపవాది ఎప్పటికీ జయించలేడు.
టుడే వి హావ్ సో మెనీ థింగ్స్ విచ్ ఆర్ కాల్డ్ ద చర్చ్.
ఈ రోజు మనం అనేక వాటిని సంఘములుగా పిలుస్తూ ఉన్నాము.
అండ్ దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ సిన్, కరప్షన్, స్ట్రైఫ్ ఇన్ ఇట్ దట్ యు నో ద డెవిల్ హస్ ఓవర్కమ్ దెం కంప్లీట్లీ.
ఎంతో పాపము, ఎంతో అవినీతి, ఎన్నో పోట్లాట్లు ఆ సంఘములో ఉన్నాయి. అది పూర్తిగా అపవాది చేత జయించబడింది.
దేర్ ఆర్ లీడర్స్ ఇన్ దీస్ చర్చెస్ హూ ఆర్ లైక్ dictators.
ఈ సంఘములో నాయకులు నియంతల వలె ఉంటారు.
దట్స్ నాట్ ద స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్.
అది క్రీస్తు యొక్క ఆత్మ కాదు.
దట్ షోస్ దట్స్ నాట్ ద చర్చ్ జీసస్ ఇస్ బిల్డింగ్.
అది మనకేం చూపిస్తుందంటే యేసుక్రీస్తు ప్రభువారు కట్టే సంఘం అది కాదు అని.
సో వేర్ ఇస్ ద చర్చ్ విచ్ జీసస్ ఇస్ బిల్డింగ్ టుడే?
కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు కట్టే సంఘము ఎక్కడ ఉంది నాడు?
హియర్ అండ్ దేర్ ఇన్ ఆల్ ది డిఫరెంట్ గ్రూప్స్ ద లార్డ్ హస్ అ ఫ్యూ హియర్ అండ్ అ ఫ్యూ దేర్.
ఇక్కడ అక్కడ వివిధమైన గుంపుల్లో ఇక్కడ కొంతమంది అక్కడ కొంతమంది ప్రభువును కొన్నారు.
ఎవ్రీ డినామినేషన్ ఆఫ్ క్రిస్టియానిటీ,
క్రైస్తవత్వంలోని ప్రతి శాఖలోను,
విచ్ ఇస్ నాట్ అ కల్ట్,
మత భ్రష్టత్వం కలిగిన గుంపులో కాకుండా,
దేర్ బి ఫ్యూ హియర్ అండ్ ఫ్యూ దేర్.
ప్రభువుకు కొంతమంది ఇక్కడ కొంతమంది అక్కడ ఉంటారు.
హూ ఆర్ డిసైపుల్స్ ఆఫ్ జీసస్.
వారు యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు.
ఫౌండ్ దిస్ నారో గేట్ అండ్ నారో వే.
ఈ ఇరుకు ద్వారమును ఇరుకు మార్గమును కనుగొన్నవారు.
హూ డిజైర్ టు బి సేవ్డ్ ఫ్రమ్ ది ఎర్త్ టు బికమ్ అ పార్ట్ ఆఫ్ ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్.
పరలోక రాజ్యంలో పాలిభాగస్థులుగా అవుటకు, ఈ భూమి నుండి రక్షించబడటకు కోరుకునేవారు.
సో వెన్ జీసస్ స్పీక్స్ అబౌట్ దిస్ చర్చ్.
కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి సంఘమును గురించి మాట్లాడేటప్పుడు,
హీ tells Peter,
aina peturuki cheptu unnaru,
this rock that you have just confessed, Christ the Son of the living God, verse 16,
sajivudaina devuni kumaruduvaina Christu ani nivu ippudu oppukunnattluga ee banda meda 16 vachanam,
that rock I'll build my church on,
aa banda meda nenu naa sanghamunu kattudunu,
on this rock,
ee banda meda
I will make you, your name is Petros, a small stone, as a part of it to be built on it.
Nenu ninnu peturu ante chinna banda anardamu, aa bandalo oka bhagamga chestanu.
You will be built on this large rock.
Nivu ee pedda banda meda kattabaduvu.
What you just confessed, verse 16, Christ the Son of the living God.
Ippude nevu 16 vachanamulo oppukunnattluga sajivudaina devuni kumarudaina Christu.
And not only that,
anta maatrame gaaka
I will give you, verse 19, the keys of the kingdom of heaven.
Nenu paraloka rajyam yokka taalavu chevulu neeku ichchedanu. 19th vachanam.
Loose things,
bandhinchutuku vidipinchabattuku.
What Peter had on the day of Pentecost when he got up to preach was the keys of the kingdom of heaven.
Kabatti Pentecost dinana Peturu bodhinchutuku prarambhinchinappudu ఆయనకున్నది పరలోక రాజ్యం యొక్క తాళము చెవి.
హీ వాజంట్ ఓపెనింగ్ ద డోర్ ఫర్ పీపుల్ టు గెట్ బెటర్ హౌసెస్ అండ్ బెటర్ కార్స్ అండ్ బెటర్ చారియట్స్.
ప్రజలు మంచి ఇళ్లు కలిగి ఉండేటట్లు, మంచి కార్లు కలిగి ఉండేటట్లు, మంచి రథములు కలిగి ఉండేటట్లు ఆయన ద్వారము తెరవట్లేదు.
హీ వాజ్ ఓపెనింగ్ అప్ ఆన్ ద డే ఆఫ్ పెంటెకోస్ట్ ద డోర్ టు ద కింగ్డమ్ హెవెన్. హౌ మెనీ ఆఫ్ యు వాంట్ be a heavenly person on earth?
లేదు, మీలో ఎంతమంది ఈ భూమి మీద పరసంబంధమైన మనుషులుగా ఉంటారని పరలోక రాజ్యపు ద్వారమును ఆయన తెరుస్తూ ఉన్నాడు ఆ పెంతికొస్త దినాన.
This is the gospel that's been corrupted by today's preacher.
ఈ సువార్త ఈనాటి బోధకుల ద్వారా కల్తీ చేయబడింది.
Who are telling you how you can be healthy?
నీవు ఆరోగ్యంగా ఎలా ఉండాలో వారు చెప్తూ ఉంటారు.
Or how you can be wealthy?
లేక నీవు ధనవంతుడిగా ఎలా అవ్వాలో చెప్తూ ఉంటారు.
Make more money?
లేక ఎక్కువ డబ్బును ఎలా పొందాలో అని.
Prosper in your earthly business?
భూ సంబంధమైన వ్యాపారంలో ఎలా అభివృద్ధి చెందాలో.
Or get a better house or a better car?
లేక శ్రేష్టమైన ఇంటిని, శ్రేష్టమైన కార్ను ఎలా పొందాలో.
క్రిస్టియానిటీ హస్ డ్రిఫ్టెడ్ ఫార్ ఫార్ అవే ఫ్రమ్ ద గాస్పెల్.
క్రైస్తవత్వము సువార్తకి ఎంతో ఎంతో దూరంగా వెళ్లిపోయింది.
అండ్ ఇన్ ఆర్డర్ టు బిల్డ్ దిస్ చర్చ్,
ఈ సంఘమును కట్టుటకు,
హీ సెడ్ యు గాట్ టు అండర్స్టాండ్ ద వే ఆఫ్ ద క్రాస్,
నీవు శిలువ మార్గమును అర్థం చేసుకోవాలని యేసు ప్రభు చెప్పారు.
యు గాట్ టు టేక్ అప్ ద క్రాస్,
నీవు శిలువను ఎత్తుకోవాలి.
అండ్ సో హీ సెడ్ ఐ మై సెల్ఫ్ ఆమ్ గోయింగ్ టు డై ఆన్ ద క్రాస్,
శిలువలో మరణించుటకు నాకు నేనుగా వెళ్తూ ఉన్నాను.
పీటర్ సెడ్ నో,
పేతురు కాదు అని చెప్పాడు.
అండ్ ద సేమ్ పీటర్ టు హూమ్ హీ గేవ్ ద కీస్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్,
ఏ పేతురుకైతే పరలోక రాజ్యపు యొక్క తాళపు చెవులు ఇచ్చాడో,
రిబ్యూక్స్ హిమ్ సేయింగ్ గెట్ బిహైండ్ మీ సాతాన్,
సాతానా నా వెనక పొమ్ము అని ఆయన గద్దించారు.
వర్స్ 23,
23వ వచనము.
సో యు ఫైండ్ ద లార్డ్ లవ్ పీటర్ సో మచ్ హి రిబ్యూక్డ్ హిమ్,
ప్రభు పేతురును ఎంతగానో ప్రేమించాడు కాబట్టి ఆయన గద్దించాడు అని మనం చూస్తాము.
దెన్ ఇన్ మాథ్యూ 17 వి రీడ్ హౌ హి వాస్ ట్రాన్స్ఫిగర్డ్ ఆన్ ద మౌంట్.
తర్వాత మత్తయి 17లో ఆయన కొండ మీద ఏ విధంగా రూపాంతరం పొందాడో మనం చూస్తాం.
ఇన్ మాథ్యూ 18 యు రీడ్ అబౌట్ హిమ్ అగైన్ యూజింగ్ ద వర్డ్ చర్చ్ ఇన్ వర్స్ 17.
మత్తయి సువార్త 18లో మరలా ఆయన సంఘము గురించి మాట్లాడటం మనం చూస్తాము 17వ వచనములో.
ఓన్లీ ట్వైస్ ఇన్ ఆల్ ద గాస్పెల్స్ డు యు ఫైండ్ ద వర్డ్ చర్చ్,
సువార్తలన్నింటిలో కూడా సంఘము అనే మాటను మనం రెండు సార్లే చూస్తాము.
ఇన్ చాప్టర్ 16 ఆఫ్ మాథ్యూ హీ స్పోక్ అబౌట్ ద వరల్డ్ వైడ్ చర్చ్.
మత్తయి సువార్త 16లో ఆయన సార్వత్రిక సంఘమును గురించి మాట్లాడటం మనం చూస్తాం.
ఇన్ మాథ్యూ 18 జీసస్ స్పీక్స్ అబౌట్ ద లోకల్ చర్చ్.
మత్తయి 18లో యేసుక్రీస్తు ప్రభు వారు స్థానిక సంఘం గురించి మాట్లాడారు.
దిస్ ఇస్ ఎ మ్యాన్ ఇస్ నాట్ విల్లింగ్ టు సెట్ రైట్ హిస్ సిన్,
ఇక్కడ ఒక వ్యక్తి తన పాపమును సరిచేసుకుంటకు సిద్ధంగా లేనట్లయితే,
ట్రై టు విన్ హిమ్,
అతన్ని గెలుచుకుంటకు మనం ప్రయత్నించాలి.
అతడు
సంఘములో భాగమైన సహోదరుడు,
అండ్ హి డజంట్ లిసన్,
అతడు విననట్లయితే,
బ్రింగ్ సిన్ ఇంటు ద చర్చ్,
సంఘములోనికి పాపము తీసుకొస్తున్నట్లయితే, అతన్ని సరిచేయుటకు ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు ఆయన మాట వినకుండా ఉన్నట్లయితే,
ఫైనల్లీ యు గాట్ టు పుట్ హిమ్ అవుట్ ఆఫ్ ద చర్చ్,
చివరిగా అతన్ని సంఘము నుండి వెలివేయాలి.
అక్కడ స్థానిక సంఘము గురించి మాట్లాడుతున్నారు. ఐ కెనాట్ పుట్ ఎనీబడి అవుట్ ఆఫ్ ద వరల్డ్ వైడ్ చర్చ్ బికాజ్ ఐ డోంట్ హావ్ ఎనీ అథారిటీ.
నేను సార్వత్రిక సంఘములో నుండి ఎవరిని బయటకు పంపించలేను ఎందుకంటే నాకు అధికారం లేదు.
గాడ్ టేక్స్ కేర్ ఆఫ్ దట్.
దేవుడు దాన్ని చూసుకుంటాడు.
చర్చ్ గాడ్ అపాయింట్స్ ఎల్డర్స్.
స్థానిక సంఘములో దేవుడు పెద్దలను నియమిస్తాడు.
అథారిటీ టు పుట్ పీపుల్ అవుట్.
ప్రజలను బయటకు పంపించి వేయడానికి అధికారం ఉంటుంది వారికి.
హూ డోంట్ గివ్ అప్ దేర్ సిన్.
ఎవరైతే పాపమును విడిచిపెట్టారో.
స్పీక్స్ అబౌట్ ది అథారిటీ వి హావ్ ఇన్ ద చర్చ్ టు బైండ్ certain things in heaven and to lose certain things. Matthew 18 verse 18.
పరలోకములో కొన్నిటిని బంధించుటకును కొన్నిటిని విప్పుటకును మనకు సంఘములో కలిగిన అధికారమును గురించి ఇది చెప్తుంది.
It's not speaking about God's presence.
దేవుని యొక్క సన్నిధి గురించి ఇది చెప్పట్లేదు.
Which is the third heaven.
ఇది మూడవ ఆకాశము.
Nothing has got to be bound there.
అక్కడ బంధించబడటానికి ఏది ఉండదు.
But it's speaking about the second heaven where the devil is, the heavenlies.
కానీ ఇది రెండవ ఆకాశం గురించి మాట్లాడుతుంది. అక్కడ అపవాది ఉంటాడు.
You read about that in Ephesians 6:12.
దాని గురించి మనం Ephesians 6:12లో చదువుతాం.
There are Satan doesn't live in hell, he lives in the heavenlies, the Bible reads.
సాతాను నరకములో జీవించడు, ఆకాశ మండలంలో జీవిస్తాడు.
Comes to earth frequently like we read in the book of Job.
మనం యోబు గ్రంథంలో చదివినట్లుగా భూమి మీదకి తరచుగా వస్తూ ఉంటాడు.
But these satanic forces in the heavenlies can be bound by a church on earth.
కాని ఈ ఆకాశ మండలంలోని దురాత్మల సమూహమును ఈ భూమి మీద ఉన్న సంఘం ద్వారా మనం బంధించవచ్చు.
We can't bind Satan, Jesus will do that in Revelation.
సాతాను మనం బంధించలేము, అది యేసుక్రీస్తు ప్రభువారు ప్రకటన 20లో చేస్తారు.
But we can bind his activities in a situation on earth.
కాని సాతాను యొక్క కార్యకలాపాలని ఆ పరిస్థితుల్లో మనం బంధించవచ్చు ఈ భూమి మీద.
And we can lose people who are bound on earth by the devil.
ఈ భూమి మీద సాతాను చేత బంధించబడిన వారిని మనం విప్పవచ్చు.
And we can't do it alone.
దాన్ని మనం ఒక్కరమే చేయలేము.
It says in verse 19 of Matthew 18.
ఇది మత్తయి 18:19లో చెప్పబడింది.
That there must be at least two people.
అక్కడ కనీసం ఇద్దరు మనుషులు ఉండాలి.
This one man can cast out a single demon.
ఒక్క మనిషి ఒంటరిగా ఒక్క దయ్యమును వెళ్ళగొట్టగలడు.
Or thousand demons in a person.
లేదంటే ఒక వ్యక్తిలో 1000 దయ్యములైనా సరే.
But the activity of Satan, which is more powerful.
కానీ సాతాను యొక్క కార్యకలాపాలు ఇంకా ఎంతో శక్తివంతమైనవి.
In a church where Satan has entrenched himself.
ఒక ఇంటిలో ఒక సంఘములో ఎక్కడైతే అపవాది లోపలికి చొచ్చుకొని వస్తాడు.
In a rebellious young man.
ఒక ఎదురు తిరిగే యవనస్తులో.
Two people need to come together and bind Satan's activity.
ఇద్దరు వ్యక్తులు కలిసి వచ్చి సాతాను యొక్క కార్యకలాపాలను బంధించాలి.
And here is one of the most fantastic promises of prayer in the whole Bible.
Bible mottamulo kuda ento goppa adbhutamaina vaagdanam undi prarthana gurinchi ikkada.
I cannot count the number of times my wife and I have experienced Matthew 18 verse 19.
Nenu na bharya kalasi Mattayi 18 19 ni enni saarlu anubhavinchamo maaku lekkaledu.
So many times.
Enno saarlu.
If two of you agree,
మీలో ఇద్దరు ఏకీభవించి
ప్రే ఫర్ సంథింగ్,
ఒక దాని గురించి ప్రార్థన చేసినప్పుడు
విల్ బి గ్రాంటెడ్,
అది తప్పక జరుగుతుంది.
ఐదర్ జీసస్ ఇస్ అ లయర్ ఆర్ హి స్పీకింగ్ ద ట్రూత్.
యేసుక్రీస్తు ప్రభువారు అబద్ధికుడైనా అయి ఉండాలి, లేదంటే ఆయన సత్యమే చెప్పి ఉండాలి.
యు డోంట్ ఎక్స్‌పీరియన్స్ దట్.
ఒకవేళ నీవు దాన్ని అనుభవించలేకపోయినట్లయితే
డోంట్ సే జీసస్ ఇస్ అ లయర్,
యేసు ప్రభు అబద్ధికుడు అని చెప్పవద్దు.
సే పర్హాప్స్ ఐ హావ్ నాట్ ఫుల్ఫిల్డ్ ద కండిషన్,
బహుశా నేను షరతును నెరవేర్చలేదేమో అని చెప్పు.
మేబి మై హార్ట్ ఇస్ నాట్ ప్యూర్,
బహుశా నా హృదయం పరిశుద్ధం కాలేదేమో.
ఐ డోంట్ హావ్
బహుశా నాకు విశ్వాసం లేదేమో.
మేబీ ఐఎమ్ నాట్ ఇన్ ఫుల్ అగ్రీమెంట్ ఇన్ స్పిరిట్ విత్ దిస్ పర్సన్ ఐఎమ్ ప్రేయింగ్,
లేక ప్రార్థన చేస్తున్న ఈ వ్యక్తితో నేను పూర్తిగా ఏకీభవించలేకపోతున్నానేమో.
బట్ దాట్ ప్రామిస్ ఇస్ ట్రూ,
కానీ ఆ వాగ్దానము నిజము.
ఫుల్ఫిల్ ద కండిషన్,
నీవు షరతును నెరవేర్చినట్లయితే
ఫుల్ఫిల్డ్ ఇన్ యువర్ కేస్,
నీ విషయంలో అది నెరవేర్చబడుతుంది.
ఇన్ Matthew chapter 19, Jesus speaks about marriage.
మత్తయి సువార్త 19వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు వివాహం గురించి మాట్లాడుతున్నారు.
He rules out divorce completely.
విడాకులను ఆయన పూర్తిగా కొట్టిపారేశారు.
God never intended man to divorce his wife.
పురుషుడు తన భార్యకు విడాకులు ఇవ్వాలని దేవుడు ఎప్పుడూ కోరుకోలేదు.
He said in verse 9, if anyone divorces his wife except for immorality, he commits and marries another, he commits adultery.
వ్యభిచార నిమిత్తం తప్ప తన భార్యను విడనాడి మరొకతను పెళ్లి చేసుకున్న వాడు వ్యభిచారం చేయుచున్నాడని ఆయన చెప్పారు.
Even if your wife is difficult, you can't give her up.
నీవు కష్టమైన భార్యను కలిగినా కూడా ఆమెను విడనాడకూడదు.
Disciples knew that many wives in the world are difficult.
శిష్యులకు తెలుసు ఈ లోకంలో ఎంతో మంది భార్యలు కఠినంగా ఉంటారని.
He said, oh, in that case it's better not to marry, verse 10 of chapter 19.
అలా అయితే పెళ్లి చేసుకోకపోవటమే మంచిది అని వారు అనుకున్నారు. మత్తయి 19:10.
Jesus said, not everybody is called to a single life.
ఒంటరిగా ఉండటకు అందరూ పిలువబడలేదు అని ఆయన చెప్పారు.
Then we read in Matthew 20.
ఆ తర్వాత మనం మత్తయి 20లో చదువుతాం.
Laborers coming into a vineyard.
పనిచేయువారు ద్రాక్ష తోటలోకి వస్తున్నారు.
And it was a lesson to the disciples.
అది శిష్యులకు ఒక పాఠము.
Sometimes we can think that if we have worked, served the Lord for many years, we'll get a great reward.
కొన్నిసార్లు మనం అనుకుంటాం ప్రభు కోసం ఎక్కువ కాలం సేవ చేస్తే మనకి ఎక్కువ ప్రతిఫలం వస్తుందని.
Jesus was teaching, it's not a question of seniority.
ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు మనం ఎంత కాలం పనిచేసాం అన్నది కాదు.
Question of your attitude to God's word.
ఇక్కడ దేవుని పని ఎడ్ల మనం కలిగిన వైఖరి.
సో వి సీ హియర్ సమ్ పీపుల్ హూ వర్క్ ఫర్ 12 అవర్స్.
ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము కొంతమంది 12 గంటలు పనిచేశారు.
సమ్ పీపుల్ హూ వర్క్ ఫర్ 9 అవర్స్.
కొంతమంది 9 గంటలు పనిచేశారు.
6 అవర్స్.
కొంతమంది 6 గంటలు.
అండ్ సమ్ పీపుల్ who worked only for 1 hour.
కొంతమంది కేవలం ఒక గంటే పని చేశారు.
Now you would think that the people who worked for 12 hours should get a higher pay than the people who worked for 1 hour.
ఇప్పుడు నీవు అనుకోవచ్చు ఒక గంట పని చేసిన వారికంటే ఎక్కువగా 12 గంటలు పని చేసిన వారికి జీతం ఎక్కువ వస్తుందని.
No, they got the same thing.
లేదు, వారందరికీ సమానంగానే వచ్చింది.
The lesson here.
ఏంటి ఇక్కడ పాఠము?
Not only that.
అంత మాత్రమే కాదు.
The people who came last worked for 1 hour, they got their pay first.
చివరిగా వచ్చిన వారు ఒక గంట మాత్రమే పని చేసిన వారు మొట్టమొదట జీతం పొందుకున్నారు.
The lesson is this. Study this parable, Matthew 20 verse 1 to 16.
ఇక్కడ పాఠం ఏంటంటే నీవు మత్తయి 20వ అధ్యాయం 1 నుంచి 16 వరకు ఈ ఉపమానం నేను చదివినట్లయితే,
యు నోటిస్,
నీవు ఒకటే గమనిస్తావు.
ఫస్ట్ గ్రూప్ ఆఫ్ పీపుల్, దే వర్క్డ్ ఫర్ ఎ కాంట్రాక్ట్.
మొట్టమొదటి గుంపులోని ప్రజలు ఒక వడంబడిక ప్రకారం పనిచేశారు.
వర్స్ 2,
రెండవ వచనము,
హి అగ్రీడ్ విత్ దోస్ పీపుల్ ఫర్ ఎ సర్టన్ అమౌంట్ ఆఫ్ రివార్డ్.
వారు కొంత డబ్బుకు లేక కొంత ప్రతిఫలానికి వారు ఒప్పుదల చేసుకున్నారు.
9 o'clock, that was 6 o'clock in the morning.
వారు ఉదయం 6 గంటలకు వచ్చిన వారు.
9 o'clock in the morning,
ఉదయం 9 గంటలకు వచ్చిన వారు.
Them also he said, I'll give you certain amount of money. Verse 4,
నాలుగవ వచనములో వారికి కూడా చెప్పారు మీకు కొంత డబ్బునిస్తానని.
He went at 12 and he went at 3 in the afternoon. Verse 5,
ఆయన మధ్యాహ్నం 12 గంటలకు 3 గంటలకు కూడా వెళ్లాడు. 5వ వచనము,
అండ్ ఇట్ సేస్ ఇన్ వర్స్ 5, హి డిడ్ ద సేమ్ థింగ్, హి మేడ్ ఎ కాంట్రాక్ట్.
5వ వచనం చెప్తుంది వీరితో కూడా ఆయన అదే విధంగా చేశాడు, ఆయన ఒక వడంబడిక చేసుకున్నాడు.
దీస్ ఫోర్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ హి ఆల్వేస్ హి మేడ్ ఎ కాంట్రాక్ట్.
కాబట్టి ఈ 4 గుంపుల్లో ఉన్న ప్రజలతో ఆయన ఒక వడంబడిక చేసుకున్నాడు.
యు వర్క్ ఫర్ మీ, I give you this.
మీరు నా కొరకు పని చేస్తే నేను మీకు ఇది ఇస్తాను.
The last group.
చివరిగా వచ్చిన వారు.
Verse 6.
ఆరో వచనము.
He made no contract.
వారితో ఎటువంటి వడంబడిక చేసుకోలేదు.
He didn't even tell you I'll give you something.
నేను మీకు ఇది ఇస్తానని కూడా ఏమీ చెప్పలేదు.
He said go and work.
ఆయన చెప్పాడు మీరు వెళ్లి పని చేయండి.
They didn't ask what will we get.
వాళ్ళు ఏమీ అడగలేదు మరి మాకేమి ఇస్తారు అని.
Okay, we'll go and work.
సరే మేము వెళ్లి పని చేస్తాం.
That's why they got the reward first.
అందుకే మొట్టమొదట వారికి ప్రతిఫలం ఇవ్వబడింది.
Those who serve the Lord for reward will get it last.
ఎవరైతే ప్రతిఫలమును ఆశించి ప్రభువును సేవిస్తారో వారు చివర పొందుతారు.
Those who serve the Lord for no reward but out of joy.
ఎవరైతే ప్రతిఫలం ఆశించకుండా సంతోషంతో చేస్తూ ఉంటారు
they'll get it first.
వారు మొట్టమొదట పొందుకుంటారు.
Matthew 21.
మత్తయి 21.
You read of Jesus coming into Jerusalem riding on a donkey.
యేసు ప్రభు గాడిదనెక్కి యెరూషలేమునకు వచ్చట మనం చూస్తాము.
Now in the history of the world no king has ever ridden on a donkey.
ఈ లోకం యొక్క చరిత్రలో ఏ రాజు కూడా గాడిదనెక్కి రాలేదు.
Where is the fulfillment of the prophecy in Zechariah?
జకర్యాలో ఉన్న ప్రవచనానికి ఇది నెరవేర్పు.
21:5. See your king.
ఇదిగో నీ రాజు.
Coming on a donkey.
గాడిదనెక్కి వస్తున్నాడు.
Everybody knows the donkey is the stupidest animal.
అందరికి తెలుసు గాడిద ఎంతో బుద్ధిహీనమైన జంతువని.
And Jesus deliberately chose a donkey.
యేసుక్రీస్తు ప్రభు కావాలనే గాడిదని ఎన్నుకున్నాడు.
To show that all that is big and great in the world is an abomination to God.
ఈ లోకంలో గొప్పగా ఎంచబడినవన్నీ దేవుని దృష్టిలో అసహ్యమని చూపించుటకు.
How many Christian workers there are who want to show off all their high standard of living?
ఎంతమంది క్రైస్తవ పరిచారకులు వారి యొక్క ఉన్నతమైన జీవన విధానమును చూపించుకుంటూ ఉంటారు.
Usually that high standard of living has come out of taking money from other poor people.
సాధారణంగా అటువంటి ఉన్నతమైన జీవన విధానం ఎలా వస్తుందంటే పేద ప్రజల నుండి డబ్బులు తీసుకుంటూ ద్వారా.
This is not Christianity.
ఇది క్రైస్తవత్వం కాదు.
This is demonic.
ఇది దయ్యములకు సంబంధించింది.
When such people call themselves Christians or Christian leaders.
వారు క్రైస్తవులు లేక క్రైస్తవ నాయకులు అని చెప్పుకుంటూ ద్వారా మోసం చేస్తున్నారు.
If you are living with your own money or money that you inherited, go ahead, do live as you like.
నీ సొంత డబ్బు గాని లేక నువ్వు స్వాస్థ్యంగా పొందిన డబ్బు గాని నీ దగ్గర ఉన్నట్లయితే నీ ఇష్టం వచ్చినట్లు జీవించు.
టేక్ మనీ ఫ్రమ్ అదర్ పీపుల్.
కానీ వేరే వారి దగ్గర నుండి డబ్బులు తీసుకుని
లివ్ ఇన్ గ్రాండ్ స్టైల్ ఇట్స్ ఈవో.
సుఖ సౌఖ్యాలతో జీవించడం ఎంతో చెడ్డది.
100% సాతానిక్.
100% సాతానుకు సంబంధించింది ఇది.
ఆల్ క్రిస్టియన్ ప్రీచర్స్ ఆర్ గిల్టీ ఆఫ్ ఇట్.
అనేక మంది క్రైస్తవ బోధకులు దీని నిమిత్తం అపరాధులే.
జీసస్ రోడ్ ఆన్ ఎ డాంకీ.
కానీ యేసుక్రీస్తు ప్రభువారు గాడిద మీద వెళ్లారు.
హీ వాస్ టీచింగ్ సింప్లిసిటీ.
సామాన్యంగా జీవించడాన్ని ఆయన మనకు బోధిస్తున్నారు.
అండ్ హీ కేమ్ ఇన్ టు ద టెంపుల్.
మరియు ఆయన దేవాలయంలోనికి వచ్చారు.
టర్న్డ్ అవుట్ ద మనీ చేంజర్స్ వర్స్ 12 దేర్.
దేవాలయంలో వ్యాపారం చేసే వాళ్ళని ఆయన త్రోలివేశాడు.
ది ఓన్లీ టైమ్ ఇన్ జీసస్ లైఫ్ వేర్ వి సీ హిమ్ రియల్లీ యాంగ్రీ ఇస్ దిస్.
యేసుక్రీస్తు ప్రభు జీవితంలో నిజంగా కోపపడ్డ సన్నివేశం ఇదే.
వెన్ వాస్ దట్? వెన్ హీ సా పీపుల్ మేకింగ్ మనీ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్.
ఎప్పుడది? దేవుని నామంలో ప్రజలు డబ్బులు పోగు చేసుకున్నప్పుడు.
హి వాస్ నెవర్ యాంగ్రీ వెన్ పీపుల్ కాల్డ్ హిమ్ ద డెవిల్.
దయ్యము అని ఆయన పిలిచినప్పుడు ఆయన ఎప్పుడు కోపపడలేదు.
స్పాట్ ఆన్ హిమ్.
వారు ఆయన మీద ఉమ్మి వేశారు.
దే డిడ్ ఇన్సల్టెడ్ హిమ్ ఇన్ సో మెనీ వేస్.
అనేక రకాలుగా ఆయన నిందించారు.
నెవర్ గాట్ యాంగ్రీ.
ఆయన ఎప్పుడు కోపపడలేదు వాటిని బట్టి.
పీపుల్ క్వశ్చన్డ్ హిమ్.
ప్రజలు ఆయన ప్రశ్నించారు.
మిస్కోటెడ్ హిస్ వర్డ్స్.
ఆయన మాటలను తప్పుగా చిత్రీకరించారు.
నెవర్ గాట్ యాంగ్రీ.
ఆయన ఎప్పుడు కోపపడలేదు.
బట్ వెన్ హి సా పీపుల్ మేకింగ్ మనీ ఇన్ ద నేమ్ ఆఫ్ God.
కానీ ప్రజలు దేవుని పేరు మీద డబ్బులు సంపాదించుకోవటం ఆయన చూసినప్పుడు
హీ గాట్ యాంగ్రీ.
ఆయన కోపడ్డారు.
సో ఇఫ్ వి ఆర్ గోయింగ్ టు బి లైక్ జీసస్.
మనము యేసు వలె ఉండాలంటే
నెవర్ బి యాంగ్రీ వెన్ ఎనీబడీ హర్ట్స్ us in any way.
ఎవరైనా మనం ఏ విధంగా హాని చేసినా కూడా వారి మీద మనం కోపపడకూడదు.
వి షుడ్ బి యాంగ్రీ వెన్ పీపుల్ ఆర్ మేకింగ్ మనీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్.
కానీ యేసు నామంలో ప్రజలు డబ్బులు సంపాదిస్తున్నప్పుడు మనం కోపపడాలి.
యు కాల్ యువర్సెల్ఫ్ ఎ క్రిస్టియన్.
నిన్ను నీవు క్రైస్తవునిగా పిలుచుకుంటున్నట్లయితే
Tell me, when do you get angry?
నాకు చెప్పండి మీకు ఎప్పుడు కోపం వస్తుంది?
Do you get angry when you see all these preachers today on television and on pulpits making money in the name of Christianity?
క్రైస్తవత్వం పేరు మీద టీవీల్లో మరియు ప్రసంగ వేదికల మీద డబ్బు సంపాదించుకునే ఈ బోధకులందరినీ నీవు చూసినప్పుడు నీకు కోపం వస్తుందా?
Pleading for money and living in such grand style.
డబ్బును అడుక్కుంటూ డబ్బు కోసం పీడిస్తూ సుఖ సౌఖ్యాలతో జీవిస్తూ ఉంటే
They say it's for the ministry but they use it to live themselves in great grand style.
వారు పరిచర్య కోసం అని చెప్తారు కానీ ఎంతో సుఖ భోగాలతో వారు జీవిస్తూ ఉంటారు.
Don't get angry, you're not like Christ.
మీ కోపం వస్తుందా? మీరు కోపపడినట్లయితే మీరు క్రీస్తువలే లేరు.
On the other hand, do you get angry when people hurt you or say something bad about you?
మరొక విధంగా చూసినట్లయితే ప్రజలు మీ గురించి చెడుగా చెప్పినప్పుడు మీ కోపం వస్తుందా?
That confirms that you're not like Christ at all.
అదేమి తీర్మానం చేస్తుందంటే మీరు క్రీస్తువలే లేరు అని.
It's like being like the devil.
అది సైతాను వలె ఉన్నట్లుగా ఉంటుంది.
The devil would be angry if you hurt him.
ఒకవేళ అపవాదిని నీవు బాధించినట్లయితే అపవాది కోపం వస్తుంది.
But he's not angry when he sees people making money in the name of religion.
కానీ మతం పేరు మీద ప్రజలు డబ్బులు సంపాదించుతున్నప్పుడు వానికి కోపం రాదు.
సీ దీస్ టూ ఎగ్జాంపుల్,
ఈ రెండు ఉదాహరణలు చూడండి.
జీసస్ యాంగ్రీ వెన్ హి సీస్ పీపుల్ మేకింగ్ మనీ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్.
యేసు ప్రభు దేవుని పేరు మీద ప్రజలు డబ్బులు సంపాదిస్తున్నప్పుడు ఆయన ఎంతగానో కోపించారు.
నాట్ యాంగ్రీ వెన్ ఎనీబడీ హర్ట్స్ హిమ్.
ఎవరైనా కూడా ఆయన బాధించినప్పుడు ఆయన కోపడలేదు.
ఆన్ ది అదర్ సైడ్ ద డెవిల్,
మరొక వైపు సైతాను.
Angry when somebody does something to hurt him.
ఎవరైనా వాన్ని బాధించినప్పుడు ఎంతగానో కోపడతాడు.
But not at all angry with people who make money in the name of God.
కానీ దేవుని పేరు మీద లేక క్రీస్తు పేరు మీద ప్రజలు డబ్బులు సంపాదిస్తున్నప్పుడు అసలు కోపమే రాదు వానికి.
Now which are you like?
నీవు వీరిలో ఎవరి వలె ఉన్నావు?
Are you like the devil or you like Christ?
నీవు అపవాది వలె ఉన్నావా లేక క్రీస్తు వలె ఉన్నావా?
Well, see, a lot of Christians are like the devil.
అనేక మంది క్రైస్తవులు అపవాది వలె ఉన్నారు.
They get angry when somebody says something or does something to them.
వారి గురించి విరోధంగా ఎవరైనా చెప్పినప్పుడు లేక వారికి విరోధంగా ఎవరైనా చేసినప్పుడు వారు కోపడతారు.
They are not at all angry when people are making money in the name of religion.
కానీ మతం పేరు మీద ప్రజలు డబ్బులు సంపాదిస్తున్నప్పుడు వారికి కోపమే రాదు.
Jesus chased such people out and said, "My house is a house of prayer."
నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని అటువంటి ప్రజలను యేసుక్రీస్తు ప్రభు వారు పారద్రోలారు.
You made it a robbers den.
మీరు నా మందిరమును దొంగల గుహగా మార్చివేశారు.
Who were they robbing?
ఎవరిని దోచుకుంటున్నారు వారు?
Robbing poor people.
పేద ప్రజలను వారు దోచుకుంటున్నారు.
Openly.
బహిరంగంగా కాదు.
They were selling the doves and the sheep at a higher price. That's how they were robbing.
వారు పావురాలను గొర్రెలను ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు. ఆ విధంగా వారు దోచుకుంటున్నారు.
They were not pickpockets.
వారు జేబు దొంగలు కాదు.
సో టుడే ఆల్సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ థీవ్స్ అండ్ రాబర్స్ ఇన్ క్రిస్టియన్.
ఈనాడు కూడా క్రైస్తవత్వంలో అనేక మంది దొంగలు దోచుకునే వాళ్ళు ఉన్నారు.
డోంట్ లెట్ దెం స్టీల్ యు.
నీ డబ్బును వారిని దోచుకోనివ్వవద్దు.
అండ్ దెన్ వి రీడ్ ఇన్ మాథ్యూ 23.
ఆ తర్వాత మనం మత్తయి సువార్త 23వ అధ్యాయంలో చూస్తాం.
ఎ లాంగ్ చాప్టర్ వేర్ జీసస్ స్పోక్ అగైన్స్ట్ ది ఫారిసీస్.
పరిసయ్యులకు విరోధంగా యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడిన పెద్ద అధ్యాయము.
అండ్ He warned them about severe judgment if they continued that way.
వారు ఆ విధంగానే కొనసాగినట్లయితే ఎంతో తీవ్రమైన తీర్పు ఉంటుందని వారిని హెచ్చరించారు.
He called them serpents in verse 33.
33వ వచనంలో సర్పములారా అని వారిని పిలిచాడు.
And he told them their primary sin was that they tried to appear good in the eyes of men.
మరియు ఆయన వారికి చెప్పారు, వారు చేస్తున్న మొట్టమొదటి పాపం ఏమిటంటే మనుషుల దృష్టిలో ఘనముగా ఎంచబడాలని వారు చూస్తున్నారు.
Outside was clean, but the inside was dirty.
వెలుపల శుద్ధి చేయబడి ఉన్నది, లోపల ఎంతో మురిగ్గా ఉన్నది.
And you know, people say that Jesus mentioned tithing here in verse 23.
ప్రజలు చెప్తూ ఉంటారు యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ 22వ వచనంలో దశమ భాగం గురించి చెప్పారని.
The Pharisees who were under law.
ఇది సరియైనదే, ఎందుకంటే పరిసయ్యులు ధర్మశాస్త్రం కింద ఉన్నారు.
He doesn't mention it in Matthew 5, 6 and 7 when he spoke to the disciples.
కానీ మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలలో ఆయన చెప్పలేదు శిష్యులకు చెప్పినప్పుడు.
He only said give in secret, that's all.
కేవలం వారు రహస్యంగా ఇవ్వాలని చెప్పబడ్డారు అంతే.
That's what we teach. Give to God, give to the poor in secret.
మనం కూడా అదే చేస్తాము. దేవునికి ఇవ్వండి, పేద ప్రజలకు ఇవ్వండి, కానీ రహస్యంగా.
Because we're not under the law.
ఎందుకంటే మనం ధర్మశాస్త్రం క్రింద లేము.
Matthew 24, Jesus spoke about the signs that would precede his return.
మత్తయి సువార్త 24వ అధ్యాయంలో తన రాకడకు ముందు కలిగే సూచనలను యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు.
World would become more and more evil.
లోకము ఇంకా ఇంకా చెడ్డగా మారుతుంది.
There'd be a lot of deception.
ఎంతో మోసం ఉంటుంది.
And many calamities.
అనేకమైన ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి.
And there will be great tribulation.
మరియు మహాశ్రమ సంభవిస్తుంది.
All the persecution of Christians.
క్రైస్తవులు ఎంతో హింసించబడతారు.
And when will Jesus come?
యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు వస్తారు? దానికి జవాబు ఎంతో స్పష్టంగా ఉంది.
29. Immediately after the tribulation.
29వ వచనము. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే.
When? Immediately after this period of tribulation.
ఎప్పుడు? ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే.
Verse 29.
29వ వచనము.
Verse 30.
30వ వచనం.
Son of man will appear.
అప్పుడు మనిషి కుమారుని సూచన ఆకాశమందు కనబడును.
And there'll be a trumpet. Verse 31.
మరియు అక్కడ ఒక గొప్ప బోర ఉంటుంది. 31వ వచనం.
The angels will go forth.
దూతలు పంపబడతారు.
Son of man will come in the clouds. Verse 30.
మనిషి కుమారుడు ఆకాశ మేఘారుడై వస్తాడు. 30వ వచనం.
He will gather his people from one end of the earth to the other.
భూమి యొక్క నలుదిక్కుల నుండి ఆయన తన ప్రజలను పోగు చేసుకొను.
So there is no such thing as Jesus coming secret.
యేసుక్రీస్తు ప్రభువారు రహస్యంగా వస్తాడు అనేదేం లేదు.
That's a doctrine taught by men for many years.
ఆ సిద్ధాంతాన్ని ఎన్నో సంవత్సరాల నుండి మనుషులే బోధించారు.
The important thing is to be ready for his coming.
ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే ఆయన రాకడకు సిద్ధపడి ఉండాలి.
He spoke about 10 virgins.
ఆ తర్వాత ఆయన 10 మంది కన్యకల గురించి చెప్పారు.
5 were ready, 5 were not ready.
ఐదుగురు సిద్ధపడి ఉన్నారు, ఐదుగురు సిద్ధపడలేరు.
Important thing is to be ready.
ముఖ్యమైన విషయం ఏమిటంటే సిద్ధపడి ఉండటం.
And then we read about the crucifixion of Jesus.
ఆ తర్వాత మనం యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడట గురించి చదువుతాం.
Struggling in Gethsemane.
గెత్సెమనే తోటలో ఆయన ప్రయాసపడినట్లు చదువుతాం.
What a lesson we can learn there when he is asking Peter, James and John to pray with him.
పేతురు యాకోబు యోహానులను తనతో ప్రార్థన చేయమని ఆయన అడుగుట్లో ఎటువంటి పాఠమును మనం నేర్చుకుంటాం?
Do you go to other people who are younger, weaker than you and say, please pray with me?
నీకంటే చిన్న వాళ్ళు మరియు బలహీనులైన వారి యద్దకు వెళ్లి నాతో కలిసి ప్రార్థన చేస్తారా అని మీరు అడగగలరా?
That's what Jesus did in the Garden of Gethsemane.
గెత్సెమనే తోటలో ప్రభు అదే చేశారు.
He said, I'm in a tremendous pressure now, please pray with me.
నేను ఇప్పుడు ఎంతో ఒత్తిడిలో ఉన్నాను, దయచేసి నాతో కలిసి ప్రార్థన చేయండి.
Dear friends, there's nothing wrong in going to somebody and saying, I'm under pressure, please pray with me.
ప్రియ స్నేహితులారా, నేను ఎంతో ఒత్తిడిలో ఉన్నాను అని వేరే వారి దగ్గరికి వెళ్లి కలిసి ప్రార్థన చేయట్లో తప్పేమీ లేదు.
Jesus could say that. Why can't we?
యేసుప్రభు ఆ విధంగా చేయగలిగినప్పుడు మనం ఎందుకు చెప్పలేము?
Why are we so proud? Why do we imagine that we can manage everything on our own?
మనలో ఎందుకు అంత గర్వం? అన్ని కూడా నేను చేసుకోగలను అని ఎందుకు అనుకుంటాం?
We need to learn to pray with one another.
మనం ఒకరికోసం ఒకరం ప్రార్థించుట నేర్చుకోవాలి.
Share our burden.
మన భారములను పంచుకోవాలి.
And then we read about the resurrection.
ఆ తర్వాత మనము పునరుద్ధానం గురించి చదువుతాం.
In Matthew 28.
మత్తయి సువార్త 28వ అధ్యాయంలో.
And this is of course the greatest event in the history of the world.
ప్రపంచ చరిత్రలో జరిగిన గొప్ప సంఘటన ఇది.
The resurrection of Christ.
క్రీస్తు యొక్క పునరుద్ధానము.
And I believe this is the greatest truth we need to proclaim to the world, that our Savior is alive.
మన రక్షకుడు సజీవుడు అని మనము ప్రకటించదగిన గొప్ప సత్యం ఇది.
We don't worship someone hanging on the cross.
సిలువలో వేలాడబడుతున్న వ్యక్తిని మనం ఆరాధించట్లేదు.
We don't hang up a picture of Jesus hanging on the cross.
యేసుక్రీస్తు ప్రభు సిలువలో వేలాడుతున్నట్లుగా ఉన్న పటమును మనం పెట్టుకోము.
Rather, we have a cross that is empty.
దానికి బదులుగా ఖాళీ సిలువను పెట్టుకోవాలి.
Because Jesus has risen.
ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి లేచారు.
He is alive, living today.
ఆయన సజీవుడు, ఆయన ఈనాడు జీవిస్తున్నాడు.
And then he called his disciples.
తర్వాత ఆయన తన శిష్యులను పిలిచి
said to them in verse 18 of Matthew 28.
మత్తయి 28:18 లో వారితో ఈ విధంగా చెప్పారు.
All authority in heaven and earth is given to me.
పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది.
That's why you can go everywhere on this earth.
కాబట్టి ఈ భూమి మీద ప్రతి చోటుకు మీరు వెళ్ళవచ్చు.
How do we go everywhere on the earth?
ఈ భూమి మీద ప్రతి చోటుకు మనం ఏ విధంగా వెళ్ళగలం?
Don't go unless you believe that Jesus has got all authority.
యేసుక్రీస్తు ప్రభు వారు సర్వాధికారం కలిగి ఉన్నాడని నీవు నమ్మితే తప్ప వెళ్ళవద్దు.
If you don't believe that, you better sit inside your house and lock the door.
ఒకవేళ దాన్ని నీవు నమ్మనట్లయితే నీ ఇంట్లో తలుపేసుకొని కూర్చో.
You must believe Jesus has got all authority.
యేసుక్రీస్తు ప్రభు వారికి సర్వాధికారం ఇవ్వబడి ఉందని మనం నమ్మాలి. మనం ఎక్కడికి వెళ్ళినా సరే,
what do we do?
మనం ఏం చేస్తాం?
Make disciples.
శిష్యులుగా చేయాలి.
Baptize them.
వారికి బాప్తిస్మం ఇవ్వాలి.
Verse 20, teach them to do everything Jesus commanded.
మరియు యేసుక్రీస్తు ప్రభు వేటినైతే ఆజ్ఞాపించాడు వాటన్నింటినీ చేయమని వారికి బోధించాలి. 20వ వచనం.
Particularly the sermon on the mount.
కొండ మీద ప్రసంగం కూడా.
Then we'll build a house that a church that is built on the rock.
అప్పుడు మనం బండ మీద ఇంటిని కడతాం.
And the Lord will be with us, verse 20, till the end of the age.
మరియు ప్రభు యుగ సమాప్తి వరకు సదాకాలం మనతో ఉంటారు.
May that be true in your life.
నీ జీవితంలో అది నిజమవును గాక.
God bless you.
దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.